ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमःशुभ्यं नरं चैव नरोत्तमं देवीं ततो जयमुदीदयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवतसेवया भागवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिके। చౌదరి శ్రీమద్భాగవతం 11వ స్కందము అధ్యాయం 4 శ్లోకం 15. దీనికి భాష్యం లేదు. మొత్తం 16, 17, 18, 19, 22వ శ్లోకానికి కొంచెం భాష్యం ఉంది. చాప్టర్ ఎండ్ అవుతుంది. అందులో మొత్తం ఈ సారాంశం మొత్తం మనం చర్చిద్దాం. ఓమితి ఆదేశం ఆదాయం నత్వా తం సురా వందిత ఊర్వశీం శ్రేష్టాం పురకృత్యాం దివం. ఓమిత్యాదేశమాదాయం ఓమిత్యాదేశమాదాయ నత్వా తం సురవందిన ఊర్వశీ అప్సరశ్రేష్టాం పురకృత్యాదివం యయూ పురకృత్యాదివం యో. ఓమిత్యాదేశమాదాయ నత్వా తం సురవందినాం ఊర్వశీ అప్సరశ్రేష్టాం పురకృత్యం దివం యయో. ఓమితి సమతముగా ఓంకారం ఉచ్చరించి ఆదేశం అతని ఆదేశమును ఆదాయ స్వీకరించి నత్వా వందనమిడి తం అతనికి సుర దేవతల యొక్క వందిన సేవకులు ఊర్వశీం ఊర్వశి అప్సరశ్రేష్టాం అప్సరసల్లో శ్రేష్ఠురాలకు పురకృత్యా గౌరవంతో ముందుండి దివం స్వర్గమునకు యయూ వెడలేరి అర్థం చెప్పింది యేసభక్తు అని ప్రభుపాద వారి శిష్యులు. భావము ఓంకారం ఉచ్చరించుచు దేవతలు అప్పుడు అప్సరోత్తమగు ఊరవశిని ఎంచుకునేది. పిమ్మట గౌరవంతో ఆమెను ముందుంచుకుని వారు స్వర్గమునకు వెడలేరి. భాష్యం లేదు. 16వ శ్లోకం భావము దేవతామాయులు సభ ఇంద్రసభకు వెళ్ళి స్వర్గవాసులందరూ వినిచుండగా నరనారాయణ పరమశక్తిని ఇంద్రునికి వివరించిరి. నరనారాయణ ఋషి గురించి విన్నంతన ఇంద్రుడికి తన తప్పిదం తెలిసను. అంతటా అతడు భీతుడు విస్మితుడయ్యను. 17వ శ్లోకం దేవదేవుడు అచ్యుతుడు హంస దత్తాత్రేయుడు సనక నవల నలుగురు కుమారులు మా తండ్రి అయిన వృషభదేవుడు మునగు ఎన్నో కళ అవతారంలో ధరణిలో అవతరించినాడు. అట్టి అవతారముల ద్వారా అతడు సమస్త లోక లాభం కొరకై ఆత్మజ్ఞానం బోధించను. హైగ్రీ అవతారమున అతడు మధుదానం సంహరించి పాతాళలోకం నుండి వేదమును ఉద్ధరించను. 18 మత్స్యావతారమున భగవానుడు సత్యోత మునిని ధరణికి విలువైన ఔషధం దర్శించను. వాటి నుండి అతడు ప్రళయజన్మ నుండి కాపాడాను. వరాహ అవతారమున అతని ధరణ్ణి విశ్వజన్మను ఉద్ధరించినప్పుడు దితి తనయుడైన హిరణ్యాక్షుని వధించను. కచ్చప రూపమున అతడు మందర పర్వతమును తన వీపు మీద మోసి సముద్ర మదనం ద్వారా అమృతమును వెలువడి చేసెను. మొసరి నోట్లో చిక్కి తీవ్రమైన దుఃఖం అనిపించిన శరణాగత గజరాజును ఆ దేవదేవుడు కాపాడాను. 19. వాలిక్యములను చిన్న ఋషులు గోష్పాద్యంలో పడినప్పుడు అది చూసి ఇంద్రుడు నవ్వుచుండగా భగవానుడు వారిని ఉద్ధరించాను. పుత్రాసుర సంహారం పాపం వలన గాఢాంతకారంలో చుట్టుపడినప్పుడు ఇంద్రుడు ఆ దేవుడిని కాపాడాను. దేవతాపత్నులు దానవులు మందిరంలో అనాథలుగా చెరబట్టినప్పుడు భగవానుడు వారిని రక్షించాను. నృసింహావతారం నందు అతడు సాధువులకు భక్తులను భయపూర్ణం చేయుటకు దైత్యరాజుకు హిరణ్యకృష్ణుని వధించాను. 20. శ్లోకం. దానవ సంగ్రామనందు భగవానుడు దైత్యాధిపతులు వధించాను. ప్రతి మన్వంతరం నందు అతడు వివిధ అవతారణ ద్వారా విశ్వమును రక్షించి ఆ విధంగా దేవతను ప్రోత్సాహపరిచను. భగవానుడు వామదేవునిగా అవతరించి 3 అడుగుల నేలను యాచిన నభంతో బలిమహారాజు నుండి సమస్త ధరణి లాగవేసుకున్నాను. పిమ్మట అతడు సమస్త విశ్వమునకు అతిథి సంతానము తిరిగి వసగను. 21. హయహవశమున బస్వీమఠముగా మరిచిన అగ్నిగా భృగువంశమున పరశురామును అవర్పించను. ఆ విధంగా అతడు 21 మార్లు ధరణిని క్షత్రియహితం గావించను. ఆ దేవదేవుడే సీతాపతి యొక్క రామచంద్రుడిగా ఆవిర్భించి లంకా సైన్యంతో పాటు దశకంఠ రావణ్ణి వధించను. ఎవరి కీర్తి సమస్త లోక కల్మషులను నశింపజేయనో అట్టి శ్రీరామచంద్రుడికి జయముగాక. దీని భాష్యం 2 లైన్లో ఉంది. భాష్యం శిల సీతరస్వామి అభిప్రాయం అనుసరించి శ్రీరామచంద్రుడు నవయోగేంద్రుడికి దాదాపు సమకాలిక అవతారమే ఉన్నాడు. ఆ విధంగా వారు శ్రీరామునికి విశేష గౌరవం వసూరి ఆది జయంతి జయతి అను పదంచే సూచించబడింది. 22. పుట్టుక లేనివాడు భగవానుడు భూభారం తొలగించటకు యదువంశం జన్మించి దేవతలకెన్నో అసాధ్యము కార్యములను చేయను. కాల్పిక తత్వమును ప్రతిపాదించు. బుద్ధుని రూపమున అతడు అయోగ్యులకు యజ్ఞకర్తలను విమోహపరచును. కలికి రూపమున ఆ దేవదేవుడు రాజులమని చెప్పుకొనడి శూద్ర జనులందరినీ కలియుగ అంతమును సంహరించును. ఇక్కడ భాష్యం ఉంది. భాష్యం యదువంశమునందు భగవాన్ ఆవిర్భవమునకు సంబంధించిన ఈ శ్లోకంలో వర్ణనము కృష్ణ బలరామును ఆవిర్భావం సూచించిన ఎరగవలను. భూభారంగా తయారైన దానవ పాలకులందరినీ వారు కలిసి నిర్మూలించిరి. శూద్రులతో వ్యవహారం కలిగినట్టి అవతార వలన బుద్ధ కలికి అవతారము రెండింటికి అన్వయించినని శ్రీల జీవగోస్వామి తెలిపిరి. పాపమయమ్మకు పశువధ వంటి ఇంద్రియభోగంతో నెలకొనటకు వైదిక యజ్ఞములను దురుపయోగం పరిచిన వారు నిక్కమ్మగా శూద్రకు చెందినట్టు వారే. దేశ పరిపాలన పేరిట పెక్కు దురాఘాతము కావించటి కలియుగ నామమాత్ర రాజకీయ నాయకులు కూడా అటువంటి వారే. 23. చాప్టర్ పూర్తయింది. మహాభుజుడకు రాజా, నేనింతవరకు పేర్కొన్నటువంటి బోలెడి జగత్పతి యొక్క అవతారములు కర్మలు అనంతంగా ఉన్నవి. నిజమునకు భగవన్ మహిమలు అనంతమైనవి. శ్రీమద్ భాగవతం నందలి భగవత్ అవతారములను ద్రుమిడులు నిమికి వివరించిన ఏకాదశ స్కందములో 4వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శిల ఏసి భక్తివేదన సంప్రోపాద వారి వినమ్ర శిష్య ప్రణిగతం భాష్యం సమాప్తం. ఓం అజ్ఞాంతమిందస్య జ్ఞానాంజంచలగయ క్షక్షం అలిమితమైన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలి శ్రీమదే భక్తివేదాంత స్వామి ఇతి నామని నమస్తే సారస్వదేవి గౌరవాణి ప్రచారణి నిర్విశేష శూన్యవాది పాశ్చాచదేస్తారని శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్తి బృందం. హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే హరి. గత శ్లోకాల్లోని మనం ఇతర వయసుల నుంచి ప్రభు నుంచి కూడా చాలా విషయాలు మనం తెలుసుకుందాం. అందులోని నిమ్మరాజు ద్రుమిడులని ప్రశ్నిస్తున్నాడు. ద్రుమిడు నవయుగంధుల్లో ఒకడు. ఆయన ఏమని ప్రశ్నిస్తున్నాడంటే, ఓ మహాముని, ఓ యోగి, నాకు భగవంతుని యొక్క వివిధ అవతారాలని, ఆ అవతార ప్రయోజనాలని చెప్పు అని అడిగాడు. దానికి ద్రుమణుడు ముందు శ్లోకాలన్నీ కూడా భగవంతుడికి వివిధ అవతారాల గురించి వివరిస్తూ వచ్చాడు. అందులో ఒకటైన నరనారాయణ ఋషులు గురించి వివరిస్తున్నప్పుడు, ఆ నరనారాయణ ఋషులు చేస్తున్న తపస్సును భగ్నం చేయడం కొరకు ఇంద్రుడు యొక్క పరివారం వారి యొక్క అల్పమైన శక్తితో నరనారాయణ ఋషులపైన తపస్సు భగ్నం కలిగించే కొరకు ప్రయత్నం చేశారు. నరనారాయణ ఋషి వారు చూపిస్తున్న ఆ యొక్క అజ్ఞానానికి నవ్వుకొని తన నుంచి ఎంతో దివ్యమైన సౌందర్యం కలిగిన యువతుల్ని సృష్టించాడు. వారి సౌందర్యాలు చూసి ఈ దేవతలు పరివారంతా కూడా సిగ్గుతో తలంచుకున్నారు. అంతేకాకుండా నన్నాను ఋషి వారి ఆశ్రమంలో వారందరూ కూడా మంచి ఆతిథ్యాన్ని, బహుమతులు కూడా సమర్పించాడు. అది మరింత బాగా వారికి అవమానపరిచింది. దాని తర్వాత నన్నారాయణుడు తాను ఎవరైతే సృష్టించాడో గొప్ప అద్భుతమైన సుందరమైన సౌందర్యవతుల్ని, ఆ సౌందర్యవతుల్లో ఎవరో ఒకరిని మీరు బహుమతిగా తీసుకెళ్ళచ్చు అని చెప్పాడు. ఈ దేవత సమూహమైన మన్మధుడు, అతని పరివారంతో కూడా అప్సరసులోని కన్నా అద్భుతంగా ఉన్న ఆ యొక్క భగవంతుని యొక్క దివ్యమైన సౌందర్యం వెలువడిన ఆ యొక్క వంతులను చూసి ఆశ్చర్యంతో వాళ్ళు తన్మయ్య బదిలయ్యారు. అయితే అందులో ఒకరైన ఓరస్సుని వాళ్ళు స్వీకరించారు. ఓరస్సు అనే పేరు ఎందుకు ఆమె రాబడిందంటే, భగవంతుని యొక్క ఉరువు నుంచి జన్మించింది కాబట్టి ఓరస్సు అని పేరు రాబడింది. ఆమె ఎంత సౌందర్యంగా ఉందంటే, ఇంతకుముందు స్వర్గలోకంలో ఉండ రంభ, మేనక, ఇతర అప్సరసలు కూడా ఆమె ముందు దిగదుడిపే. అంతేకాక భగవంతుడు ఏం చెప్పాడంటే, ఈ సౌందర్యవతైన ఓరస్సును మీరు తీసుకెళ్ళడం ద్వారా స్వర్గలోకానికి ఈమె ఆభరణం అవుతుంది అని చెప్పాడు. ఎందుకు ఆ విధంగా చెప్పాడంటే, మనం కూడా మన దేహం మీద రకరకాల ఆభరణాలు మనం ధరిస్తూ ఉంటాం. అయితే ఆభరణాల్లోని అత్యంత అద్భుతంగా ఉండేది మన దేహానందరూ కూడా, అది ఆకర్షణ కల్పిస్తుంది. అదేవిధంగా ఇంద్రలోకంలో కూడా ఎంతోమంది అప్సరసులు ఉన్నారు, కానీ అంతమంది అప్సరసులు కూడా ఓరసి ఇంకా అద్భుతంగా ఉంది కాబట్టి ఆమె ఇంద్ర సభకే ఎంతో ఆకర్షణీయంగా ఉన్నటువంటి ఆభరణంగా వెలుగొందింది. ఓరసిని వాళ్ళు స్వీకరించి ఇక్కడ ఈ శ్లోకంలోని ఓంకారం ఉచ్చరించుచు దేవతలు అప్పుడు అప్సరోత్తమైన ఓరసిని ఎంచుకునేది పిమ్మట గౌరవంతో ఆమెను ముందుంచుకుని వారు స్వర్గంలోకి వెళ్ళింది. ఇక్కడ ఓంకారం ఉచ్చరించంటే సరే అని చెప్పడం అన్నమాట. మనం కూడా మనం ఎవరైనా మనకి ఇచ్చినప్పుడు, లేదా వస్తువు ఇచ్చినప్పుడు, లేదంటే సహాయపడినప్పుడు అతను మనం కృతజ్ఞతగా హరే కృష్ణ చెప్తాం, థ్యాంక్స్ చెప్తాం, సంథింగ్ డివోటీస్ అయితే హరే కృష్ణ చెప్తాం, వేరే వ్యక్తులు అయితే థ్యాంక్స్ చెప్తారు, మంచిదండి నమస్కారం చేసి వస్తాం. అదేవిధంగా మన్మధుడి యొక్క పరివారం అంతా కూడా భగవంతుడికి ఓం అని ఉచ్చరించారు. అంటే మేము మీరు ఇచ్చిన వస్తువుని, లేదా మీరు ఇచ్చిన ఈ శ్రీని మేము తీసుకువెళ్తున్నాం, అంగీకారంగా ఉందని. ఆ విధంగా వారు ఆమెను ముందుంచుకొని తీసుకుంటూ వాళ్ళు స్వర్గలోకం వెళ్ళారు. తర్వాత వాళ్ళు దేవతాలోకం వెళ్ళిన తర్వాత, స్వర్గలోకం వెళ్ళిన తర్వాత స్వర్గలోకవాసులందరూ వినుచుండగా నారాయణ పరమశక్తిని ఇంద్రుడికి వివరించి, అంటే నరనారాయణ ఋషి దగ్గర వాళ్ళు చేసిన కార్యక్రమం అంతా వివరించి చెప్పారు. నరనారాయణ ఋషి ఏ విధంగా తన యొక్క అద్భుతమైన శక్తిని ప్రదర్శించాడు అనే విషయాన్ని కూడా ఇంద్ర పరివారం అందరూ కూడా తెలియజేశారు. అదంతా విన్న తర్వాత ఇంద్రుడికి తన తప్పుదని తెలిసింది. ఓ, నేను ఎంత పొరపాటు చేశాను, నా సాధారణమైన అల్పశక్తితోని భగవంతుడి మీదకే నేను నా శక్తిని ప్రయోజనించిన ప్రయత్నం చేశాను అని అతడు భీతుడు విస్మితుడయ్యాడు. భీతుడంటే భయపడ్డాడు, విస్మితుడైందే ఆశ్చర్యం కూడా పడ్డాడు. ఇక్కడ రాబోయే శ్లోకాల్లోనే ధూమిరుడు భగవంతుని యొక్క వివిధ అవతారాల గురించి ఇక్కడ వివరిస్తున్నాడు. ఈ రెండు శ్లోకాల్లో మనం తీసుకున్నట్టయితే అంటే 15-16 శ్లోకాలు తీసుకున్నట్టయితే మనం అల్పులమే భగవంతుడు విభు, అంటే మనం అణువంశమే భగవంతుడు విభువంశం. మన యొక్క అల్పమైన శక్తితో భగవంతుడిలా ప్రవర్తించడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. ఎందుకొరకంటే అజ్ఞానవశనం. ఈ అజ్ఞానం కారణం మనం ఈ దేహంతో సంబంధం కలిగి ఉండి ఈ దేహంలో కలిగిన మన యొక్క శక్తి సామర్థ్యాలు చూసుకుని భగవంతునితో మనం ఎదుర్కోవడానికి, భగవంతునిలా మనం ప్రవర్తించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆ కారణంగానే మనం ఈ భౌతిక జగత్తులో చిక్కుకున్నాం. అదేవిధంగా దేవతలు కూడా వారుకున్న అల్పమైన శక్తితో భగవంతునిలాగా వాళ్ళు కూడా శక్తిని ప్రదర్శించగలను చూపించిన కొరకు నారాయణ ముందు వాళ్ళు శక్తిని ప్రదర్శించారు. కానీ వాళ్ళు భగవంతుని ముందు వాళ్ళు చిత్తుగా ఓడిపోయారు. అందులో జీవుడు ఎప్పటికి కూడా కృష్ణునిలా ప్రవర్తించలేడు, కృష్ణునిలా కాలేడు. జీవుడు అంటే 14 భువన బండలు, అంటే మన కింద ఉన్న 6 లోకాలు, మన పైన 7 లోకాలు. వీటన్నింటిలో కూడా విరాల్ కండిషన్స్ వచ్చాయి. బద్ధజీవులమే దేవతలైన కావచ్చు, ఇంక పైన ఎవరైనా కావచ్చు, బ్రహ్మవారు కావచ్చు, ఎందుకు బద్ధజీవులే. వారు ఒక్కొక్కరు ఒక స్థితిలో బంధించబడి ఉన్నారు. కానీ వాళ్ళు ఈ ప్రపంచాన్ని భోగించాలనే కోరిక కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు భగవంతుల్లా ప్రయత్నం, భగవంతుల్లాగా ఆనందం పడడానికి, భగవంతుల్లా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఐఎమ్ ద ఎంజాయర్, ఐఎమ్ ద కంట్రోలర్, ఐఎమ్ ద కంట్రోలర్ ఎంజాయర్ అండ్ నెంబర్ ఇంకోటి ఉంది, 3 మెయింటైన్. ఎస్, థ్యాంక్ యూ. ఈ 3 భగవంతుడు చేస్తున్నాడు. భగవంతుడు సమస్త జగత్తుకి నియంత్రిస్తున్నాడు. మనం కూడా మనకున్న పరివారంలోనో, మనకున్న కుటుంబంలోనో, మనకున్న సంస్థలోనో, మనకున్న కంపెనీస్లోనో ఎంతో కొంత నియంత్రించకూడదు మనం ప్రయత్నం చేస్తున్నాం. భగవంతుడు సర్వభోక్త, ఈ సమస్త జగత్తు అంతా కూడా ఆయనే భోగించేవాడు, ఇంకెవరు కాదు. మనం కూడా భగవంతునిలా భోగించడం కొరకు ఈ ప్రపంచంలో ప్రయత్నం చేస్తున్నాం, కానీ మనం నిజంగా భోగించట్లేదు, దుఃఖపడుతున్నాం. అదేవిధంగా భగవంతుడు సర్వానికి అన్ని ఫెసిలిటీ చేసేవాడు, అంటే మెయింటైన్ చేసేవాడు. మనం కూడా మనకున్న పరిధిలో కొంత కొంత మెయింటైన్ చేస్తున్నాం, కానీ మనం అందరినీ మెయింటైన్ చేసే శక్తి మనకు లేదు. మూలాంశం తీసుకున్నట్టయితే భగవంతుడు ఏవైతే దివ్య గుణాలు కలిగి దివ్యమైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నాడో అవే లక్షణాలు, అవే గుణాలు మనలో కూడా ఉన్నాయి. కానీ మనలో అల్పంగా ఉన్నాయి, భగవంతుల్లో అనంతంగా ఉన్నాయి. కానీ మనకున్న ఈ అల్ప పరిజ్ఞానంతో, అల్పమైన శక్తి సామర్థ్యాలతో మనం మోహితులై ఈ మాయా ప్రపంచంలో భగవంతుల ప్రవర్తించడం కోసం ప్రయత్నం చేస్తాం. అదే తప్పని ఈ దేవతలు కూడా నారాయణ విశ్వంలో చేశారు. అందులో వాళ్ళు చూపిస్తున్న ఆ మూర్ఖత్వానికి భగవంతుడు తనలో తాను నవ్వుకుని వారికి, మీరు ఏదైతే అల్పమైన మాయతో నా మీద ప్రయత్నించారో దీనికన్నా అద్భుతమైన చేసి చూపిస్తాను చూడండి అంటూ నారాయణుడు దివ్యమైన సౌందర్య గల వెంతుల్ని సృష్టించి అందులో ఒకటి మీరు తీసుకొని ఇచ్చాడు. దాన్ని తీసుకున్నట్టయితే, దానిలో ఉన్న సారాంశం తీసుకున్నట్టయితే, మనిషి దేని పట్ల బంధన కలిగి ఉంటాడో దానిలోనే జీవించే విధంగా భగవంతుడు మనకు అవకాశం ఇస్తాడు. ఈ దేవతలు స్త్రీ వ్యామోహము, భోగాలు అనే పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉన్నారు. అందువల్ల వారుకున్న ఆ చిన్న శక్తిని భగవంతుని ప్రయత్నించడం ప్రయత్నం చేశారు. భగవంతుడు మీలో ఉన్న ఈ యొక్క అల్పబుద్ధి లేదంటే మూర్ఖ భావన తొలగించడం కొరకు, అసలు ఇది కాదు నిజమైన అందము, ఇంతకన్నా గొప్ప అందం ఒకటి నాదే ఉంది, కానీ ఆ ఆనందంతో నేనేమి మోహపడలేదు లేదంటే కలిసి చెందట్లేదు. అందులో మీరు దీని పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు కాబట్టి నా దగ్గర ఉన్న అద్భుతమైన దాన్ని మీకు ఇస్తున్నాను, దాంతో మీరు బంధురకండి అంటే ఆ విధంగా మీరు బంధించబడింది అంటూ వారికి నిన్న పెద్దపు క్లాస్లో చెప్పినట్టు డూప్లిసిటీతోనే వాళ్ళకి శిక్షిస్తున్నాడు. అంటే ఒక పక్కంగా వారికి బహుమతి ఇస్తున్నాడు, అదేవిధంగా వాళ్ళని బంధిస్తున్నాడు. అదేవిధంగా మనం కూడా మన నిజ జీవితంలో ఏ విషయాల పట్టయితే మనం బంధం కలిగి ఉంటామో భగవంతుడు మనకి ఆ విషయాల్లోనే మనని నిమగ్నం చేసి అందులోనే మనని తిరిగి తిరిగి జన్మించే విధంగా లేదా తిరిగి తిరిగి బద్దులయ్యే విధంగా మనం చేస్తాడు. అప్పుడు మనం అనడానికి వీల్లేదు, నాకు నాకు ఎందుకు ఏ విధంగా జరిగింది అని, అది తప్పు. అందువల్ల ఈ సారాంశం మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే, భౌతికమైన కోరికలు ఉన్నటువంటి భక్తుడికి కృష్ణు పైన ప్రేమ భక్తి అనే విషయంలోని పోస్ట్పోన్ చేస్తాడు భగవంతుడు. ఆ భక్తునికి కృష్ణుని మర్చిపోయేలాగా ఆ భౌతిక కోరికలు అతని మీద ప్రభావం చూపిస్తాయి. అందులో మనం కృష్ణ జీతం అనుసరిస్తూ ఉన్నాం కాబట్టి ఈ కృష్ణ జీతం అనుసరిస్తున్నప్పుడు మన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ భౌతిక విషయ కోరికల పట్ల మనం వ్యామోహం కలిగి ఉండకూడదు. ఒకవేళ వాటి పట్ల మనం వ్యామోహం కలిగి ఉన్నట్టయితే భగవంతుడు మనం కృష్ణ భక్తి లేదంటే భగవద్ధం చేరుకోవడనే ఆ అంశాన్ని కొంచెం పోస్ట్పోన్ చేస్తాడు. అప్పుడు మనం దానిలోనే చిక్కుంటూ దానిలోనే ఉంటాం. అదే భక్తుని విషయంలో అదే భౌతిక కోరికలు ఉన్నట్టయితే భగవంతుని అతను మర్చిపోయే విధంగా అతనికి మెరిసితో శిక్షిస్తాడు. ఇక్కడ కూడా దేవతల పట్ల కూడా కృష్ణుడు అంటే నరనారాయణుడు ఈ భౌతిక కోరికలు మీరు బదులవడంటూ బహుమతిగా ఇస్తూ వాళ్ళని ఆ యొక్క స్వర్గలోకంలో బదులయ్యే విధంగా చేశాడు. అందులో ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. భగవంతుని ఏం కోరుకుంటున్నావా, ఏం అతని తీసుకుంటున్నావా, కోరుకున్నప్పుడు ఏం కోరుకోవాలంటే మనం ఈ బద్ధచిగత నుంచి బయటపడడం కోసం ప్రయత్నం చేయాలనే కోరుకోవాలి. కానీ ఇక్కడే మనం శాశ్వతంగా ఉండడం కొరకు ఏదో తాత్కాలికమైన పదవులు పొందడం కొరకు కానీ మనం ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ వాటి పట్ల మనం ఆశ కలిగినైతే వాటినే మనం పొందే విధంగా భగవంతుడు మనకి సహాయపడతాడు. అప్పుడు మనం తీసుకున్న తర్వాత భగవంతుని నిందించడానికి వీల్లేదు, నాకు ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఏర్పాటు చేసావని అడగడానికి వీల్లేదు. అందులో మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ రాబోయే శ్లోకాల్లోని తీసుకున్నట్టయితే భగవంతుని యొక్క దివ్య వైభవాలు దివ్య అవతారాల గురించి వివరిస్తున్నాయి. శ్రీమద్భాగవతం 1వ స్కందంలోని భగవంతునికి వివిధ రకాల అవతారాల గురించి వర్ణన ఉంది. అవన్నీ కూడా ఇక్కడ సూక్ష్మంగా ఇవ్వబడ్డాయి. 6 రకాల అవతారాలు భగవంతుడికి ఉన్నాయని శ్రీమద్భాగవతం వివరిస్తుంది. అదే విషయాన్ని చైతన్య కూడా వివరిస్తుంది. యుగావతారాలు, కళావతారాలు, శక్తి అవతారాలు, శక్తి ఆవేశ అవతారాలు, మన్వంతర అవతారాలు, ఈ విధంగా పురుష అవతారాలు, ఇటువంటి మొత్తం 6 రకాల అవతారాలు ఉన్నాయని భాగవతం 1వ స్కందం వివరిస్తుంది. ఇక్కడ దేవదేవుడు అచ్యుతుడు, హంస, దత్తాత్రేయుడు, సనకాది 4 కుమారులు, మా తండ్రి అయిన ఋషభదేవుడు ఎన్నో కళా అవతారాల్లో ధరణిలో అవతరించాడు. ఇవి కళా అవతారాలు అంటే భగవంతుని యొక్క శక్తి, కళ అంటే శక్తి. శక్తి అవతారాల్లోనే భగవంతుడు అవతరిస్తున్నాడు. సనక సనాది అనే ఈ యొక్క 4 బ్రహ్మ కుమారులు భగవంతుడికి దివ్య జ్ఞానాన్ని సమస్త లోకానికి తెలియజేయడం కోసం అవతరించారు. అదేవిధంగా దత్తాత్రేయుడు శివుడు, బ్రహ్మ అండ్ విష్ణు వీళ్ళు 3 కలకతోనే అవతరించిన వ్యక్తి. ఆయన కూడా భగవంతుని యొక్క శక్తి అవతారం. ఆయన కూడా ఆత్మజ్ఞానం బోధించడం కొరకే అవతరించాడు. అచ్యుతుడు, హంస అంటే కదా, అచ్యుతుడు హంస అన్న హంస అంటే వెరీ ప్యూర్, పాలు నీళ్లులోని నీళ్ళను పక్కన తెచ్చి కేవలం పాలు మాత్రం సేకరించగలిగేది హంస. అదేవిధంగా అచ్యుతుడు అంటే నశించినవాడు, చ్యుత అంటే నశించిపోయేది, అచ్యుత అంటే నశించినవాడు. ఆ విధంగా దేవదేవుడు ఈ జగత్తులో ఉన్న బద్ధజీవులకి ఆత్మజ్ఞానం బోధించే కొరకు అవతరించాడు. అందులో అక్కడ అచ్యుతని హంస అవతారం కూడా చెప్పచ్చు. దాని తర్వాత హైగ్రీవ అవతారం. హైగ్రీవ అవతారం అంటే హైగ్రీవ్ అంటే గుర్రం పేస్తోని అతడు మధుధ్యానంని సమరించి పాతాలలోకం నుంచి వేదాలు తీసుకొచ్చాడు. ఈ యొక్క సన్నివేశం, వేదాలు తీసుకురావడం అనే సన్నివేశం సోమకాసుర వధలోని అక్కడ కూడా వేదాలు దొంగలించడం జరుగుతుంది. అక్కడ మత్స్యావతారంలోని ఆ సోమకాసుని సమరించి తీసుకురావడం జరుగుతుంది వేదాలని. ఇక్కడ ఇంకొక లేదు, ఇది ఇది హైగ్రీవతరంలో మధుధానం సంహరించి పాతాల్లోకి నుంచి వేదాలు పట్టుకొచ్చాడు. మరి వేదాలు దేనికోసం పట్టుకొచ్చాడు? వేదాలు పట్టుకుపోతే ఏమైనా సమాజానికి నష్టం ఉందా? ఆయన పట్టుకుపోతే భగవంతుడిని పట్టవలసింది అని మనకు సందేహం వస్తుంది. వేదాలు పోతే ఏమైనా మనకేమో నష్టమా లేదా భగవంతుడి నష్టమా? నష్టం ఉందా నష్టం లేదా? వేదాలు తీసుకోవడం వల్ల తీసుకుని అంటే దొంగలించబడడం వల్ల సమాజానికి కానీ లేదంటే భగవంతుని కానీ జీవులు కానీ నష్టం ఉందా? అదేమైనా విలువైన వస్తువు కాదు కదా, లేదా బంగారం లేదంటే డైమండ్స్ లేదంటే ఎంతో గొప్ప విలువైన అయితే అయ్యో పోయాయని మనం బాధపడవచ్చు. వేదాలనే కేవలం ఒక తాళపత్ర గ్రంథాలు లేదంటే ఒక గ్రంథము. గ్రంథం పోతే ఏం బాధపడాలి? ఎందువల్ల భగవంతుడు ఆ విషయంలో చాలా తీవ్రంగా తీసుకుని ఆ మధుదానం సమరించాడు? ఎవరైనా సొసైటీలో మార్గదర్శకం ఉండదు. విద్య అనేదే మనిషిని ఉన్నతమైన వ్యక్తిగా చేయడానికి తోడ్పడేది. విద్య లేనివాడు వింత పశువు అని మనకు తెలుగులో కూడా సామెతుంది. అయితే ఏ విద్య అనేదే ముఖ్యం. మనం చదువుకునే విద్య నిజమైన విద్య కాదు, అందువల్ల మనం వింత పశువులమే. దివ్యమైన జ్ఞానం భగవంతుని తెలుసుకునేది విద్య. ఆ విద్య లేనివాడు వింత పశువే. అందులో ఈ వేదాల నుంచే ఈ దివ్యమైన జ్ఞానాన్ని మనం తెలుసుకోగలుగుతాం. జ్ఞానం అంటే వేద అంటే జ్ఞానం, దీన్ని తెలుసుకోగలుగుతాం. ఒకవేళ సమాజంలో జ్ఞానం ఈ వేద జ్ఞానం కానీ ఈ దివ్యమైన జ్ఞానం కానీ లేనట్టయితే ప్రజలందరూ భగవంతుని మర్చిపోతారు. పూర్తిగా భౌతిక విషయాన్ని చిక్కుని భగవంతుని పూర్తిగా తిరస్కరించి అధోగతి పాలవుతారు. వారికి భగవంతు సాన్నిధ్యం చేరుకునే అవకాశం లేదు, చెప్పేవాళ్ళు లేరు, ఆధారం లేదు. అందులో భగవంతుడు ఆ యొక్క పరిస్థితిని చక్కబెట్టడం కొరకు బ్రహ్మ యొక్క నివేదన అంటే ఆయన యొక్క ఫిర్యాదును తీసుకుని వెంటనే ఆయన హైగ్రీ అవతారంలో మధుధానం సమరించి పాతాల్లోకి నుంచి వేదాలు తీసుకొచ్చాడు. సమాజంలో కూడా ఈ రాక్షస స్వభావాల యొక్క నాయకులు సమాజాన్ని తప్పుదారి పట్టించాలంటే వాళ్ళు ప్రప్రథంగా వాళ్ళు వేసే మొదటి పన్నం ఏంటంటే ప్రజలకి ఇంద్రియభోగ కార్యక్రమాల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపించడం. మరి ఇంద్రియభోగ విషయాల పట్ల ఆసక్తి పెంచాలంటే ఆల్రెడీ వాళ్ళకున్న గుడ్ నాలెడ్జ్ని మనల్ని వాళ్ళని నెగ్లిజెన్స్ చేయాలి, పక్కదోయాలి. గుడ్ నాలెడ్జ్ అంటే భగవంతుని అంగీకరించి భగవంతుని వినయ విధేతులుగా కలిగి ఉండి ఆయన యొక్క సేవలో నిమగ్నం కావడం. ఇది మన పూర్వం మన పూర్వీకులందరూ కూడా ఆయన అనుసరిస్తూ వచ్చారు. ఆ విధంగా ఉండడం వల్ల అతడు ఇంద్రియభోగాల పట్ల ఆసక్తి కాడు. అలా కాకుండా అతన్ని ఇంద్రియభోగాల పట్ల ఆసక్తి కలిగే విధంగా చేయాలంటే అతనికి ఉన్న నాలెడ్జ్ని తప్పని చెప్పాలి. అందులో ఈ యొక్క రాక్షస స్వభావం గల వ్యక్తులు మన పూర్వకాలంలో సంస్కృతి ఈ వైదిక జ్ఞానాన్ని అనుసరించేది గురుకులాల్లో. వారికి ఉన్న జ్ఞానం తప్పని వారు ఒక కొత్త విద్యని ప్రవేశపెట్టారు, ఆంగ్ల విద్యని. ఆ ఆంగ్ల విద్యలో వాళ్ళు భౌతిక సమాజంలో ఉండే రకరకాల విషయాల గురించి తెలుసుకుని తద్వారా మీరు ఎంతో జ్ఞానం ఆర్జిస్తారు, ఎంతో లాభాలు పొందుతారు అనే విధంగా వాళ్ళకి సహాయ అవకాశాలు కల్పించారు. ఆ విధంగా వారికి ఉన్న సమాజంలో ఉన్న సంస్కృతిని సాంప్రదాయాన్ని పూర్తిగా వాళ్ళు కనుమరుగే విధంగా చేశారు. తర్వాత సమాజం మొత్తం తప్పుదారి పట్టించారు. అప్పుడు వాళ్ళు భగవంతం సహజంగానే వాళ్ళు తిరస్కరిస్తారు. ప్రస్తుత పరిస్థితి కూడా అదే ఉంది. కాలేజీలో కానీ లేదా విద్యా సంస్థల్లో కానీ ఎవరు కూడా భగవంతుని అస్తిత్వాన్ని అంగీకరించట్లేదు. వాళ్ళు వాళ్ళకున్న మిడిమిడి జ్ఞానంతో భగవంతుడు లేడనో లేదంటే అదంతా అభూత కల్పననో లేదంటే పురాణాలు లేదా వేదాలన్నీ కూడా కాలక్షేపాన్ని రాసుకున్న గ్రంథాలంటివనో వాళ్ళు దాని మీద వ్యాఖ్యలు చెప్తూ ఉంటారు. కానీ వారు నేర్చుకున్న ఆ విద్య వల్ల వాళ్ళు ఏమైనా అభివృద్ధి సాధిస్తారంటే కేవలం పట్టుకూసులు మాత్రమే వాళ్ళు సంపాదించే విద్య. కానీ అంత్యకాలంలో ఆ విద్య వారికి ఏ విధంగా సహాయపడలేదు. అందువల్ల ఈ దివ్యజ్ఞానం అనేది ఖచ్చితంగా సమాజానికి అవసరం కాబట్టి హైగ్రీ అవతారంలో భగవంతుడు ఆ మధుధానం సమరించి పాతాల్లోకి నుంచి వేదాలను బయట తీశాడు. ఇక మత్స్య అవతారంలో భగవానుడు సత్యవతి మనువుని ధరణిని విలువైన ఔషధాలు రక్షించాడు. ఈ పాస్టర్ మీకు అందరికి తెలిసిందే, కలియుగ అంతం అంటే నాట్ ఈ యుగ అంతం కాదు, బిఫోర్ కలియుగ ఎండింగ్ అయిన సమయం తర్వాత తిరిగి కొత్త సత్యయుగం ప్రారంభం అవడానికి సత్యవత మనువుని భగవంతుడు ఎన్నుకున్నాడు. ఆయనకి భగవంతుడు కళ్ళలో కనబడి, నాయన ఈ కలియుగం పూర్తయ్యే సమయమైంది, అందరూ నీ దగ్గర విలువైన ఔషధాలని తర్వాత భక్తుల్ని అందరిని సేకరించుకుని ఒక పెద్ద ఓడలో నీవు నీ ఉన్న రాజ్యంలో ఉన్నట్టయితే నేను ప్రత్యేకించిగా వచ్చి నేను రక్షిస్తాను అని చెప్పాడు. మన సందేహం వస్తుంది, సత్యవత మనువు ఓడలోని విలువైన ఔషధాలు పెట్టుకుని ఉండడం వల్ల ఎట్లా రక్షిస్తాడు, ఏ విధంగా అది సహాయపడుతుందని. కలియుగంతో అయిన తర్వాత ఈ సమస్త ధరణి అంటే భూమి అంతా కూడా జలమయం అవుతుంది, మొత్తం నీటిలోకి వెళ్ళిపోతుంది. నీటిలోకి వెళ్ళిపోతే ఏముంది మనం అనుకోవచ్చు, నీటిలోకి వెళ్ళిపోయి నాట్ వన్ టూ డేస్, ఇయర్స్ అండ్ ఇయర్స్, యుగాసు యుగాసు మన నీటిలో ఉండదు వస్తుంది. ఎవరైనా ఒకరోజు రెండు రోజులు ఆహారాన్ని దాచుకోగలుగుతారు, లేదంటే ఔషధాలు స్వీకరించుకోగలుగుతారు, లేదా కొన్ని రోజులు బతకగలుగుతారు, కానీ యుగాలు యుగాలు బతకడం అంది మన వల్ల అయ్యే పని కాదు. అందులో మత్స్యావతారంలోని భగవంతుడు సత్యవతమునికి తన ఎవరైతే సత్పరిపాలన కలిగిన సత్లక్షణాలు కలిగిన భక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సేకరించి నీవు మంచి ఔషధాలను కూడా సేకరించుకుని నువ్వు ఉన్నట్టయితే నేను నేను రక్షిస్తానని చెప్పాడు. సత్యవతముని భగవంతుని యొక్క ఆదేశాన్ని తీసుకుని ఆయన భగవద్భక్తులందరూ కూడా సేకరించి విలువైన ఔషధాలను కూడా స్వీకరించుకుని ఒక పెద్ద ఓడలో ఆయన వెయిట్ చేస్తున్నాడు. కలియుగాంతం పూర్తయింది, మొత్తం జలమయం అవుతున్న సమయంలోని ఓడలో వీళ్ళు మాత్రం ఉన్నారు, సమస్త జనమంతా కూడా జలం అయిపోయారు, అంటే మునిగి చనిపోయారు. అప్పుడు ప్రళయం వేగం ఎక్కువైంది, కెరటాలు చాలా వేగంగా వస్తున్నాయి, ఓడ అటు ఇటు నిలబడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు సత్యవతముని భగవంతుని ప్రార్థన చేశాడు. అప్పుడు భగవంతుని మత్స్యావతార రూపంలో ఆవిర్భించి తన యొక్క కొమ్ముతో ఆ యొక్క ఓడ దగ్గరకు వచ్చాడు. అప్పుడు సత్యవతమునికి చెప్పాడు, వాసుకి సర్పంతో నీ యొక్క ఓడకి నా యొక్క కొమ్ముకి రెండుకి ముడివేయని చెప్తాడు. అప్పుడు వాసుకి సర్పం ఏమో మత్స్యావతారం వరహముడు ఉన్న చివరికి కనిపించాడు, అప్పుడు దాని చివరి వస్తుంది, చివరి పిల్ల లాస్ట్ పిల్లలో అడుపుకుంటుంది, ఆ ఓడకి వాసుకి సర్పాన్ని కట్టి రెండింటికి జాయింట్ థర్డ్ లాగ్ కట్టే భగవంతుడు ఆ ఓడని ఆ ప్రదేశం నుంచి సురక్షితమైన ప్రదేశాన్ని తీసుకెళ్లాడు. అయితే మనందరి సందేహం వస్తుంది, సముద్రం అంతా ఒకటే కదా, ఎక్కడ మునిగిపోయినా ఇంకో దగ్గర అక్కడ కూడా కెరటాలు వస్తాయి, అక్కడ కూడా మళ్ళీ మునిగిపోయే అవకాశం లేదా అనొచ్చు. నిజానికి ఈ మొత్తం విశ్వం అంతా కూడా కారణ సముద్రంలో తేలుతుంది. ఇటువంటి విశ్వాలు కోటాను కోట్లు ఉన్నాయి. ఒక వస్తువు ఈ కారణ సముద్రం మునిగినట్టయితే ఇటువంటి విశ్వాలు, ఏదంటే ఈ 14 భూమండలాలతో ఉన్న ఈ భూముందో ఇటువంటి భూములు, ఇటువంటివి కోటాను కోట్లు ఉన్నాయి. అక్కడ కూడా ఆ ప్రదేశాలు కూడా అవి కూడా మూలుతూ ఉంటాయి. కానీ ఈ కారణ సముద్రం ఎంత పెద్ద అంటే మన ఊహ కందుంది. మనం చూసే మహా లోతైంది పసిఫిక్ మహావర్షం. ప్రపంచంలో 7 మహాసముద్రాలు ఉన్నాయి. ఈ 7 మహాసముద్రాల్లోనే పసిఫిక్ ఓషన్ 5 సారీ నేను చెప్తున్నా, దానిలో 7 ఓషన్స్ దీనిలో వస్తాయి, 5th కంట్రీలు వస్తాయి. ఈ ధరణి ఏ విధంగా ఉందండి, 5 మహాసముద్రం, దానిలో పసిఫిక్ ఓషన్ చాలా లోతైంది. కానీ ఈ కారణ సముద్రం ఇంకా పెద్దది, ఇది మానవ మేధస్సుకు అందంది. ఇది దొరక చదవాలంటే మీరు భావితం చదివినట్టయితే ఈ కారణ సముద్రం ఎంత పెద్దది మనం కొంచెం అంచనా వేయచ్చు. అందరూ ఒక ప్రాంతంలో మొలిగిన ఈ విశ్వాల నుంచి సత్యవతముని ఆ యొక్క ఓడలో ఉన్న ఇతర దేవతలను కూడా తీసుకుని సురక్షితమైన ప్రాంతంలో వాళ్ళని పెట్టాడు. ఎందుకోసం అంటే సత్యయుగం ప్రారంభమైన తర్వాత అదే ధరణి మళ్ళా పైకి తేలుతుంది, బ్రహ్మ మళ్ళా నిద్ర మేల్కుంటాడు. అప్పుడు జీవులందరూ మళ్ళా, అంటే జీవులంటే నాట్ లివింగ్ ఎంటిటీస్, ఈ ఇతర జీవులు అంటే క్రిమికీటకాలు, జంతువులు, పక్షులు, జలచరాలు, తర్వాత చెట్లు, మృగాలు, ఇవన్నీ కూడా మళ్ళీ మేనిఫెస్ట్ అవుతాయి, తిరిగి పుడతాయి. అప్పుడు వాటి పరిపాలన చేయడం కొరకు కొన్ని ఒక ఉత్పత్తి చేసే విభాగం కావాలి కాబట్టి ఆ విభాగం డివోటీస్. సత్యయుగంలో అందరూ కూడా సత్లక్షణాలు కలిగి ఉంటారు, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్స్. అందరు భగవంతుడు సత్యవతముని రాజుగా ఎంచుకున్నాడు, తన యొక్క పరిపాలన విభాగంలో ఉండే వ్యక్తులందరూ కూడా సత్వత కలిగిన భక్తులు. అందులో ఆ భక్తుల యొక్క ప్రయోజనంలో, అంటే వాళ్ళ యొక్క ఉత్పత్తిలో అందరూ కూడా మంచి వ్యక్తులే వస్తారు, తద్వారంగా ఆ సత్యయుగం బాగా డెవలప్ అవుతుంది. ఇది భగవంతుని యొక్క కోరిక. ఆ విధంగా సత్యోత్తమును రక్షించాడు. తర్వాత వరాహావతారంలో ధరణిని విశ్వజలమును ఉద్ధరించినప్పుడు హిరణ్యాక్షుడిని వధించాడు. ఇది మనందరికీ తెలిసిందే, మీకు హిరణ్యాక్షుడు ఏ విధంగా ధరణిని అంటే భూమిని ఒక ఉండలా చుట్టి దాన్ని తీసుకెళ్ళి కారణ సముద్రంలో దాచినప్పుడు దాని నుంచి బయట తీసింది వరాహమూర్తైన దేవాదేవుని శ్రీకృష్ణ భగవానుడు. దాని తర్వాత కచ్చప రూపం అంటే తాబేలు. కచ్చప రూపంలోని మందర పర్వతం తన వీపుని పోసి సముద్ర మదనం ద్వారా అమృతాన్ని వెలువడి చేశాడు. ఈ పాశ్చర్యం కూడా మనందరూ తెలిసిందే. తర్వాత మొసలి నోట్లు చిక్కి తీవ్రమగు దుఃఖం అనిపించిన శరణాగత గజరాజుని దేవదేవుని రక్షించాడు. ఈ గజరాజ పాశ్చర్యం, గజేంద్ర మోక్షం పాశ్చర్యం చాలా వండర్ఫుల్ పాశ్చర్యం. ఈ చదవడం వల్ల మెటీరియల్ అంటే భౌతికమైన శక్తి సామర్థ్యాలు గల వ్యక్తి ఎప్పుడు కూడా తన శక్తితోని ఈ భౌతిక మాయను ఛేదించలేడు లేదా అధిగమించలేడు అని తెలుసుకోవడానికి ఆ పాశ్చర్యం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ యొక్క లేనిలోని గజేంద్రుడు ఎంత శక్తిమంతుడు అంది, 10,000 ఏనుగులకి ఎంత బలం ఉంటుందో అంతే బలం కలిగినవాడు ఒక గజేంద్రుడు. కానీ ఒక చిన్న మొసలి నోట్లో చిక్కుని దానిలోంచి బయట లేక బయటపెడుతున్నాడు. ఎందుకంటే మొసలి అనేది నీటిలో ఉండే జంతువు, దాని నీటిలో చాలా బలం ఉంటుంది. ఏనుగు భూమి మీద సంచరించే జంతువు, దానికి భూమి మీద బలం ఉంటుంది, నీటిలో దాని బలం ఉండదు. అందులో ఒక ప్రదేశంలో ఉన్న వ్యక్తి ఇంకో ప్రదేశంలో తన బలాన్ని ప్రయోగించలేడు. అదేవిధంగా మొసలి భూమి మీదకి వస్తే కుక్కపిల్ల దాన్ని చంపేస్తుంది, ట్రూ. కానీ నీటిలో ఉంటే దాన్ని ఏ జంతువు కూడా చంపలేదు, అంత శక్తి భూమి మొసలికి ఉంది. కానీ గజేంద్రుడు తనకున్న బలంతో మొసలి నుంచి బయటపడగలను అనుకుని 1,000 సంవత్సరాలు యుద్ధం చేశాడు. నాట్ 1-2,000 ఇయర్స్ యుద్ధం చేశాడు. మనం ఎవరైనా యుద్ధం చేయగలమా? 1,000 సంవత్సరాలు యుద్ధం చేశాడు. చివరికి తన దేహంలో మొత్తం రక్తం అంతా పూర్తిగా జీర్ణించిపోయిన తర్వాత ఇక తనలో శక్తి ఇసుమంత కూడా లేదు. అప్పుడు ఆ కులంలో ఉన్న ఒక పుష్పాన్ని తీసి కృష్ణ అనిపించింది అంట. వెంటనే కృష్ణుడు టకన్ ప్రతిష్టమయ్యాడు, ఆ యొక్క వత్సలను సంహరించాడు. అలాగే మెటీరియల్లో కూడా మనం మనకున్న తెలివితేటలు శక్తి ప్రదర్శించి ఎండి వరకు మనం ప్రయత్నం చేస్తాం, ఇక ఓడిపోతాం, ఇక మన వల్ల కాదు అన్నప్పుడు కృష్ణుని కాపుకొస్తాడు. అందరూ కృష్ణుని కాపురాడు. ఇది రియల్ ఎగ్జాంపుల్ స్టోరీ. అందులో మనం ఈ గజేంద్ర మోక్షం అర్థం చేసుకోవాలంటే మనకున్న మెటీరియల్ స్ట్రెంగ్త్, ఇంటెలిజెన్స్, కెపాసిటీస్, ఈ మెటీరియల్ ఎనర్జీని మనం ఇసుమంత కూడా గెలుచుకోలేం. ఇసుమంత ఇంత పిసర కూడా గెలుస్తాం. ఈ విషయాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఇమీడియట్ మనం కృష్ణుని శరణాగతి పొందుతాం, కృష్ణుని నిరంతరం మనం ధ్యానించే అవకాశం లభిస్తుంది. అది గజేంద్ర మోక్షం నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా వృత్తాశ్రమ సంహారంలోని గాఢాంధకారం చుట్టుకున్న ఇంద్రుడిని భగవంతుడే కాపాడాడు. అది కూడా మనకి 4th కంటలో వృత్తాశ్రమ సంహారం మనకి తెలిసిన పాస్టర్ చాలాసార్లు పెద్దలు కూడా చెప్పారు. తర్వాత దేవతాపత్తును దానవుల మందిరంలో అనాథరుగా చేరబడినప్పుడు భగవానుడు వారు రక్షించను. అదే ఎవరు శ్రీకృష్ణ 16,000 మంది పత్తులను వివాహం చేసుకుంటాడు కదా, ఆ రాక్షసుడు నరకాసురుడు. ఆ నరకాసురుడు యొక్క జైల్లోని అంటే ఆయన యొక్క అంతఃపురంలో అతడు ఒక యజ్ఞాన్ని తలపెడతాడు. ఈ ముల్లోకాలకి నేను రాజు కావాలి, అధిపతి కావాలి. దానికోసం ముల్లోకాల్లో ఉండే రాజుల యొక్క కుమార్తెలను పట్టుకొచ్చి వాళ్ళందరినీ ఒకరోజు ఓ ప్రత్యేకమైన లగ్నంలో వాళ్ళందరూ బలి ఇవ్వాలి. ఆ బలి ఇవ్వడం ద్వారా అతడు ఈ ముల్లోకాలకి రాజు అధిపతి అయ్యే అవకాశం ఉందనేసి అతడు చదువుతాడు. ఆ విధంగా ఆ కార్యక్రమం నిర్వర్తించడం కొరకు దేవతాపతుల్ని ఇతరితర గ్రేట్ గ్రేట్ కింగ్స్ యొక్క డాటర్స్ని పట్టుకొచ్చి చేరబడతారు. కానీ భగవంతుడు వెంటనే వెళ్ళి ఆ యొక్క నరకాసుని వధించి వాళ్ళందరికీ మోక్షాన్ని ఇస్తాడు, అంటే వాళ్ళందరినీ తను వివాహం చేసుకుంటాడు. అదేవిధంగా నరసింహావతారం నందు సాధువులను భక్తులను బయదూరులను చేయటకు అంటే వాళ్ళ భయాన్ని తొలగించడం కొరకు దైత్యరాజ హిరణ్యకశిపుని సంహరించాడు. అదందరూ మనకు తెలిసిన ఫస్ట్ టైమే. తర్వాత దేవతా సంగ్రామం నందు భగవానుడు దైత్యాధిపతిని వధించను. ఇది బలిమహారాజ్ ఫస్ట్ టైం. బలిమహారాజ్ ఏ విధంగా ఇంద్రులతో యుద్ధం చేసి ఆ యొక్క ఇంద్రలోకాన్ని స్వీకరించాడు. తర్వాత భగవంతుడు మళ్ళా వామనవతారాన్ని అవతరించి ఏ విధంగా వాళ్ళకి ఇంద్రరాజా నచ్చాడు, బలికి ఏ విధంగా వినయపరిచాడు, అదే మనకు తెలిసిన విషయమే. తర్వాత పరశురామ అవతారం, భృగువంశన పరశురాముడు అవర్పించాడు. క్షత్రియులందరినీ కూడా 21 మార్లు విశ్వానంత తిరిగి ఒక్క క్షత్రియుడు కూడా లేకుండా వాళ్ళందరినీ సంహరించాడు. తర్వాత సమాజంలో మన క్షత్రియుడు కావాలి కాబట్టి మళ్ళీ అదే భగవంతుడు శ్రీరామచంద్రుడిగా అవతరించి నిజమైన రాజు ఏ విధంగా రాజ్యపరిపాలన చేయాలంది ఆయన ప్రత్యక్షంగా చూపిస్తూ రావణ్ణి సంహరించడం కూడా ఆయన ముఖ్య ఉద్దేశం ఆయన చంపడం కూడా వచ్చాడు. అయితే 22 శ్లోకంలోని ఇక్కడ భావనలు ఏం చెప్తుందంటే, పుట్టుకు లేనివాడు భగవానుడు భూభారం తొలగించుటకు యదువంశం జన్మించి దేవతలకు ఎన్నో అసాధ్యమైన కార్యాలు చేయను. మరి భగవంతుడికి జన్మ లేదు, మరి జన్మ లేని భగవంతుడు ఏ విధంగా జన్మిస్తున్నాడు? ఆయన జన్మ లేదు కదా, ఆయన ఎప్పుడు ఎటర్నలే. మరి మనం ఇప్పుడు ఇంతవరకు మనం చదువుకున్న లీలలోనే భగవంతుడు పలానా దగ్గర అవతరించాడు, పలానా దేవికి వస్తువులు జన్మించాడు, లేకపోతే కష్టపరిస్థితులకి వామనుడిగా జన్మించాడు అనే విషయాలు మనం చదువుకుంటాం. మరి భగవంతుడికి జన్మ లేనివాడైతే ఎందుకు ఆయన జన్మిస్తున్నాడు? అది ప్రశ్న. ఎవరైనా చెప్పగలుగుతారా? తరుణస్తం సాభ అది కారణం. కానీ భగవంతుడు జన్మ లేదు కదా, మామూలు రావచ్చు కదా, ఆయన జన్మిస్తున్నాడు, అవతారం స్వీకరిస్తున్నాడు. మన తన ఇష్ట ప్రకారం తనకు కావాల్సిన రాజ్యంలో తనకు కావాల్సిన తల్లిదండ్రులు ఎంచుకుని భగవంతుడికి తన ఇచ్చ ప్రకారం ఎక్కడ కావాలంటే అక్కడ అవతరించగలుగుతాడు, ఎవరు కావాలంటే వాళ్ళని తన తల్లిదండ్రులు ఎంచుకోగలుగుతాడు. కానీ మనం అట్లా రాలేం. మన ఇష్ట ప్రకారం పలానా ప్రదేశంలో జన్మించాలనుకోలేం, మన ఇష్ట ప్రకారం పలానా తల్లిదండ్రులకే జన్మించాలనుకోలేం, మన ఇష్ట ప్రకారం ఏ కార్యాలు చేయలేం. కానీ భగవంతుడు ఆ కార్యాలు చేయగలడు. దీనికి చిన్న అనాశ తీసుకున్నట్టయితే, జైల్లో ఉన్న ఖైదీల్ని వారు పర్యవేక్షణ చేయడం కొరకు రాజు లేదా ప్రెసిడెంటు జైల్లోకి వచ్చినప్పుడు మనం జైల్లో ఉన్న ఖైదీలు అనుకోకూడదు, ఈ రాజు కూడా ఏదో దొంగతనం చేసి ఉంటాడు అందుకే జైల్లోకి వచ్చాడు అని. ఎందుకంటే సాధారణంగా దొంగతనం చేసిన వ్యక్తులు మాత్రం జైల్లో వేస్తారు, వేరేవాళ్ళు బయట ఉంటారు, సమాధిలో ఉంటారు. అప్పుడు జైల్లో ఉండే జైలర్స్ అంటే ఖైదీల్ని వారి యొక్క కార్యక్రమాలన్నీ సక్రమంగా జరుగుతున్నాయా, వాళ్ళు ప్రవేశించడం కొరకు రాజు కానీ లేదంటే ప్రధాని లేదంటే గొప్ప వ్యక్తులు ప్రెసిడెంట్ కానీ ఆ జైల్లోకి వచ్చినప్పుడు జైల్లో శిక్ష అనిపిస్తున్న వాళ్ళు ఆ విధంగా భావిస్తారు, వచ్చిన వ్యక్తి కూడా ఏదో తప్పు చేసి ఉంటాడు అందువల్ల మా జైల్లోకి వచ్చాడని. అదేవిధంగా ఈ బద్ధ ప్రపంచంలో మనందరం ఉన్నాం, మనందరూ భౌతిక విషయవాంచల్లో బద్దులే ఉన్నాం. మనకున్న పరిధిలోనే భగవంతుని ఆలోచన చేస్తాం, కానీ మనకున్న పరిధి దాటి భగవంతుని ఆలోచన చేయలేం. అదే భావంతో భగవంతుడు ఈ భగవద్గీతలో అవతరిస్తున్నప్పుడు ఆయన అవతరిస్తున్న ఉద్దేశం దుష్టులను శిక్షించి శిష్యులను రక్షించడం కొరకు, భక్తులకు ఆనందం కలిగించడం కొరకు. కానీ ఆయన వచ్చిన విషయాన్ని చూసి ఈయన కూడా ఏదో తప్పు చేసి ఉంటాడులే, ఈయన కూడా బద్ధులే, ఒక సాధారణ వ్యక్తే అని భావిస్తూ ఉంటారు. మాయావాదులు ఏమని తెలుస్తూ ఉంటారంటే, జైల్లో ఉండే ఖైదీలు వచ్చిన ప్రెసిడెంట్ చూసి, ప్రెసిడెంట్ జైల్లోకి వచ్చాడు కాబట్టి జైల్లో ఉన్న ఖైదీలు కూడా ప్రెసిడెంట్లే అని అనుకుంటాడు. అదేవిధంగా ఈ ప్రపంచంలో కూడా ఉన్న మాయావాదులు భగవంతుడు ఈ భగవద్గీతలో అవతరించాడు కాబట్టి ఇక్కడ మనం కూడా భగవంతులు అంటూ వాళ్ళమే, మనల్ని మనం కూడా భగవంతులను కానప్పుడు భగవంతుడు ఇక్కడికి ఎందుకు వస్తాడు, రాడు కదా అని వాళ్ళు తప్పుగా వాళ్ళు మన మీద ప్రశ్న వేస్తారు. అందులో ఈ రెండు కారణాలు కూడా తప్పు సరికావు, భగవంతుడు తన ఇచ్చ ప్రకారం వస్తూ ఉంటాడండి. దీని చిన్న ఉదాహరణ తీసుకున్నట్టయితే, చిన్నప్పుడు మనకు అత్యంత ప్రియమైన వాళ్ళని లేదా అత్యంత ఆత్మీయులకి ఆనందం కలిగించడం కొరకు లేదా ఆట పట్టిన కొరకు మనం అప్పుడప్పుడు మారువేషాలు వేస్తూ ఉంటాం. మీరు ఎప్పుడైనా వేశారు మారువేషాలు చిన్నప్పుడు? మనకి చిన్న పిల్లలు ఉంటారు అనుకో, వాళ్ళకి ఏడిపించిన కోసం మనం పులి బొమ్మ లేదంటే ఎలుగుబండి బొమ్మ వేషం వేసుకుని ఇట్లా వస్తున్నాం. అప్పుడు వాళ్ళు అమ్మో అని భయపడిపోయి ఎక్కడికో వెళ్ళి దాక్కుంటాం. అప్పుడు వెంటనే మనం మాస్టర్ తీసి ఏ నేనే రా అంటాం. అప్పుడు ఓ అని వాళ్ళు అంకుల్ అని లేదంటే వాళ్ళు మన వచ్చి అలింగ చేసుకుంటాం. సిమిలర్లీ భగవంతుడు కూడా ఈ జగత్తులో ఉన్న భక్తుల్ని వాళ్ళతో దివ్యమేళలు చేయడం కొరకు, వారికి ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలిగించడం కొరకు భగవంతుడు వివిధ వేషధారల్లో ఈ జగత్తులో అవతరిస్తుంటారు. ఆయన వచ్చి నరసింహావతారం కావచ్చు, వామన అవతారం కావచ్చు, వరాహ అవతారం కావచ్చు, కూర్మ అవతారం కావచ్చు, ఇలా డిఫరెంట్ అవతారాల్లో వచ్చి తన యొక్క లీలలు భక్తులతో చేస్తుంటాడు. ఆ భక్తులకు ఆనందం కలిగించడం కొరకు, ఆశ్చర్యం కలిగించడం కొరకే తను చేస్తున్నాడు, కానీ వేరే ఉద్దేశం కాదు. ఆయనకి ఎన్నో అద్భుతమైన శక్తులు ఉన్నాయి. ఆ అద్భుతమైన శక్తులతో ఈ రాక్షసు సమస్యను ఆయన పెద్ద పెద్ద సమస్యం కాదు. జస్ట్ తన యొక్క భౌతిక శక్తిలో ఉన్న ఈ మాయతో చెప్తే చాలు, మాయ ఈ మెటీరియల్లో ఎటువంటి దుర్మార్గుడైనా స్మాష్ చేయగలదు. కానీ స్వయంగా తానే ఈ భౌతిక ప్రపంచంలో అవతరించి తన భక్తులతో ఆ లీలలు చేస్తున్నాడు. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. అదేవిధంగా లాస్ట్లో ఇక్కడ శూద్రులతో వ్యవహారం కలిగినట్టే అవతారం వర్ణము బుద్ధ కలికి అవతారం రెండింటికీ అన్వయించినని శ్రీ జీవగోసం పలికిరి. ఇక్కడ బుద్ధుడు కలికి ఈ రెండు అవతారం కూడా శూద్రులతో వ్యవహారం. శూద్రుడు అంటే జంతువుల్ని యజ్ఞానికి యజ్ఞ రూపంలో బలి ఇవ్వడం అనే ఒక అంటే వైదిక యజ్ఞాల రూపంలో వాడికి బలిచ్చి దుర్వినియోగం చేసే వ్యక్తులందరూ కూడా శూద్రుకు చెందిన వాటి వారు. ఇక్కడ చెప్తుంది ఇంద్రియ భోగంలో నెలకొన్నట్టుకు వైదిక యజ్ఞములను దురుపయోగం చేసి నిక్కమగా శూద్రకోపం చెందినవారే ఎవరైతే వారు వైదిక కర్మకాండలో ఉన్న యజ్ఞాలని వాళ్ళు దురుపయోగం అంటే వేస్ట్ చేస్తుంటారో, తప్పుగా అనుసరిస్తుంటారో, వాళ్ళందరూ కూడా శూద్రకోపం చెందినట్టు వారే అని భాషల్లో ఉంది. అయితే వీళ్ళతో వ్యవహారం కలిగినట్టు వాళ్ళు బుద్ధుడు కలికి వీళ్ళందరినీ సమూలం నచ్చింప చేయడం కొరకే వీళ్ళిద్దరూ అవతరిస్తున్నారు. అయితే బుద్ధుడు అవతరించింది ప్రజల్లో ఉన్న ఈ యొక్క నాస్తిక స్వభావాన్ని లేదా అచుర స్వభావాన్ని తొలగించడం కొరకు అవతరించాడు. అది బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, అహింసో పరమో ధర్మ అనే ధర్మాలని ఆయన ఇచ్చాడు. అంటే వ్యక్తిలో మార్పు తీసుకురావడం కొరకు ఆయన అవతరించాడు. ఇక్కడ కలికి అనేది చివరి అవతారం. పూర్తిగా ఈ యొక్క అచుర స్వభావం వ్యక్తులందరూ కూడా సమూలంగా నశింప చేయడం కొరకు ఆయన అవతరిస్తాడు. ఇక అక్కడ మాటలు చెప్పేది ఏం లేదు, చేతులతోనే టక్ టక్ నరుక్కుంటూ పోవడమే ఆ చివరి కలికి అవతారం. కలికి అవతారం టిబెట్ పెట్టుభూమి దగ్గర విష్ణు శర్మ అనే ఒక బ్రాహ్మణుడి ఇంట్లో భగవంతుడు అవతరిస్తాడు. 5 అడుగుల 5 అంగుళాల హైట్ ఉంటాడు, ఎర్రని నేత్రాలతో జన్మిస్తాడు, తెల్లని గుర్రంపై ఖడ్గం ధరించి వస్తాడు. శ్రీమద్ భాగవతం చివరిలో వస్తుంది మీకు, 12th కంటలో వస్తుంది మీకు. ఆయన ఆ విధంగా అవతరించి సమస్తరాన్ని స్మాష్ ఓచుకోచ చేసుకుని ఫటాఫట ఫట నరుక్కుంటూ పోవడమే. అక్కడ ఇంకేం మాట్లాడలేదు, నువ్వు తప్పు చేస్తున్నావు తప్పు చేయలేదు, ఎందరో అటువంటోలే ఫటాఫట నరుక్కుపోవడమే. అది కలి అండి వచ్చేది. మరి ఇప్పటి పరిస్థితుల్లో మనం కూడా అటువంటి దుస్వభావాలు కలిగి ఉన్నాం. కానీ భగవంతుడు అలా నరక్కుండా నరికి చంపే విధానం కాకుండా మన పట్ల దయా కరుణ ప్రేమ అనే ఒక అద్భుతమైన ఫెసిలిటీ మనకి ఇచ్చాడు. అది చైతన్య మహాప్రభు. ఆ చైతన్య మహాప్రభు మనందరూ కూడా ప్రేమతోని కరుణతోని దయతోని మనలో పరివర్త కలిగించే విధంగా భగవద్ దివ్యనామాన్ని ఇచ్చాడు. ఆ దివ్యనామాన్ని మనం ఉచ్చరిస్తూ మనలో ఉండే అసుర లక్షణాలని తర్వాత తప్పుడు లక్షణాలు పూర్తిగా మనం తొలగించుకుని కృష్ణుని పట్ల దివ్యమైన ప్రేమను పెంపుతూ విధంగా చైతన్య మహాప్రభు మనకి ఈ యుగంలో అవతరించారు. అందరూ మనం ఈ యొక్క సారాంశాలన్నింటిలోని దివ్యమైన భగవంతుని దివ్యమైన అవతారంలో అనే ప్రశ్నలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి ఇవ్వబడిన యొక్క దివ్యమైన హరికృష్ణ మహామంత్రాన్ని ఖచ్చితంగా మనం జపం చేసినట్టయితే మరి హృదయాంతరంలో పెరిగిపోయిన యొక్క అనర్థాలు చెత్త అంతా పూర్తిగా తొలగిపోయి మనం పవిత్రీకరణ అవుతాం. పవిత్రీకరణ అయినప్పుడే భగవంతుని యొక్క అస్తిత్వాన్ని, భగవంతు దివ్యనామ శక్తిని, భగవంతుని దివ్య లీలల్ని, దివ్య వైభవాల్ని మనం అర్థం చేసుకుంటాం. ఆ విధంగా అర్థం చేసుకున్న తర్వాత కృష్ణంతో మనం ఈ ప్రేమపూర్వక అనుబంధాన్ని మనం పెంపొందించగలుగుతాం. అంతవరకు మనకు వీలు కాదు. ఆ కార్యక్రమం చేయడం కొరకే మనకి హరికృష్ణ మహామంత్రాన్ని మనం నిరంతరం జపించాలి. అందరూ మనకి ఇవ్వబడిన ఈ హరికృష్ణ మహామంత్రాన్ని మనందరూ ఎంతో తీవ్రతగా తీసుకుని పర్ఫెక్ట్గా హరికృష్ణ మహామంత్రాన్ని జపిస్తామో అప్పుడు అతి త్వరితగతిలోనే మనం ఎంత సమయం ఎంత బాగా హరికృష్ణ మహామంత్రాన్ని జపించడం కొరకు సంకీర్తి చేయడం కొరకు సమయం పెట్టామో దాన్ని బట్టి మన హృదయ పవిత్రత జరుగుతుంది. తద్వారా కృష్ణుని మనం అవగతం చేసుకెళ్తాం, భగవద్ధాం చేరుకోవడానికి మనం అర్హులవుతాం. అది ఈ యొక్క ద్రుమిళుడు నిమ్మహారాజుకి ఇచ్చిన శ్లోకాల నుంచి సారాంశం. ఇది నేను అర్థం చేసుకుంది. దీనిలో మీకు ఏమైనా సందేహం ఉంటే అడగచ్చు. సత్యయుగం భాగవతం ప్రకారం సత్యయుగంలో మనిషికి 100,000 సంవత్సరాలు జీవిస్తాడు. భాగవతం ప్రకారం మనుషులు 100,000 సంవత్సరాలు జీవిస్తాడు. మనిషి 100,000 సంవత్సరాలు జీవినట్టయితే జంతువు ఎంతకాలం జీవిస్తుంది? కనీసం ఒక 30,000 సంవత్సరాలు జీవించాలి కదా. హరే కృష్ణ. జయ శ్రీ శ్రీ రాధాగణ భగవాన్కి శిల ప్రభుపాద్కి గౌర ప్రేమ.